మళ్ళా ద్రోణాచార్యుడి మీద పగ తీర్చుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కూతురు ద్రౌపది ఎక్కి కుండల నుంచి బయటకు వచ్చారు. అసంభవం అనుకోకండి, రేపో ఎప్పుడో మన గాయత్రి పరివారం వాళ్ళు చేసిన యజ్ఞంలోనే అలాంటి సంఘటనలు జరిగితే మీరు ఆశ్చర్యపోవాల్సిన ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ కాలం వచ్చింది, ఉపయోగించుకోవాలి వచ్చేదాన్ని. ఇది సంభవమే అని తెలిస్తే కదా, ఇది అసంభవమే అనుకుంటా మనం వచ్చిన కూడా. అది మనకున్నటువంటి మనస్సు, మనకున్నటువంటి వాక్కులు ఆ స్థాయికి వెళ్ళలేవు. కనుక ఉపనిషత్కారుడు ఎప్పుడు చెప్తాడు, ఎత్ర వాక్యో నివర్తంతి అప్రాప్య మనసా సహా, మీ మనస్సు ద్వారా దీన్ని ఒప్పుకోలేరు, దయచేసి మనస్సును పక్కన పడేయండి. ఇదంతా సంభవమా అడుగుతారు. ఇప్పుడు మీరు చేసి వస్తే సంభవం అవుతుంది, వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? యజ్ఞ విద్య అదే, మంత్రాలు అదే. మంత్రాలు మారలేదు, యజ్ఞ విద్య మారలేదు. మారింది ఏంటి అంటే మనం చూసేటటువంటి దృష్టికోణం. అది అసంభవము అనుకుంటే జరగదు. అది అసలు ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయం. మొన్న ఒక 20-30 ఏళ్ల కిందట అనుకుంటా, నాకు కరెక్ట్ గా సంవత్సరాలు గుర్తు లేవు, ఇండియన్ రైల్వే సెంటర్ సెలబ్రేషన్ జరిగేది. అంటే భారతదేశంలో రైల్వే లైన్లు వేయటం 300 నాకు ఆ సంవత్సరం గుర్తు లేదు. కానీ పేపర్లో కూడా ఒక న్యూస్ గుర్తుంది, కల్కటాలో మొదలెట్టారు మొట్టమొదటి రైల్వే ట్రాక్ వేయటం. కల్కటాలో ఈ రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఒక సైంటిస్ట్ ఉత్తరం రాశాడు. ఏమని ఉత్తరం రాశాడు? మీరు రైలు మార్గం పెడుతున్నారు, చాలా బాగానే ఉంది, కానీ గంటకు 15 మైళ్ల వేగం కంటే రైలు ఎక్కువ వెళ్తే చాలా ప్రమాదాలు వస్తాయి. సైంటిస్ట్ రాశాడు, గుర్తుంచుకోండి తమాషా అది. గంటకి 15 మైళ్ళు 15 మైళ్ళ కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు. మీరు ఇంటికారు నడిచి పోతానే అంటారు. నిజంగా రైలు స్పీడ్ 15 మైళ్ళే అవుతాయి. కానీ ఒక సైంటిస్ట్ ఆ కాలంలో రాశాడు. ఏరోప్లేన్ డిస్కవర్ కాకపోతే ముందు 1902-03 కూడా రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ లో ఎగరడం సంభవమే, ఆకాశంలో ఎగరడం సంభవమే అని నిరూపణ చేయడంతో వరకు ఏమనుకునేవాళ్ళం, వాళ్ళంత మూర్ఖులు ఎవరూ లేరు అసంభవం అని. అలాగే ఈ యజ్ఞ విద్య ద్వారా కూడా తక్షణమే పూర్ణాహుతి వేస్తున్నప్పుడే ఆ పదార్థం బయటకు వచ్చేటటువంటి స్థాయిలో మనం యజ్ఞం చేయవచ్చు. కానీ ఆ స్థాయిలో యజ్ఞం చేయవచ్చు అన్నదానికి కారణం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి చేస్తే అది రాదు. యజ్ఞం ఎప్పుడు కూడా సామూహిక ప్రయత్నము. యజ్ఞము భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి కమ్యూనిజం ని తెలుపుతుంది. శత్రువు ఇంట్లో కూడా యజ్ఞం జరుగుతుంటే మాట్లాడకుండా వెళ్ళమన్నాడు. వెళ్తే ఎవరు ఏం అనేవారు కాదు, యజ్ఞం అందరూ కలిసి చేయాల్సిందే, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఎందుకు ఆ సామూహిక ప్రయత్నం ఇంపార్టెంట్ అంటే, సూర్యకిరణాల వల్ల ఆ ప్రిన్సిపుల్ అర్థం చేసుకోండి. మనం చేసేటటువంటి యజ్ఞ విధానంలో ఆ ప్రిన్సిపుల్ ఉపయోగించుకోండి. సూర్యకిరణాల వల్ల మురి కాలువలో ఉన్నటువంటి నీరు, గంగానదిలో ఉన్నటువంటి నీరు పట్టలు మనం ఆరేసుకుంటాం. ఆరేసుకుంటే ఎండటానికి వచ్చి గాలి తగిలి వచ్చినటువంటి నీరు ఇవంతా ఎక్కడికి వెళ్తాయి? ఆకాశంలో పెరుగుతాయి, పైకి ఎక్కుతాయి, మేఘాలుగా మారుతాయి. మేఘాలుగా మారినటువంటి నీరు వర్షించాలి అంటే ఒక కండిషన్ ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు మేఘము వర్షించదు, దానికి ఒక బరువు కావాలి. క్రిటికల్ మాస్ అంటాం మనం సైన్స్ లో దాన్ని. ఆ క్రిటికల్ మాస్ దానంతటది వాతావరణంలో తయారవకపోతే హెలికాప్టర్ ద్వారానో దేని ద్వారానో మనం బరువు పెంచడానికి సిల్వర్ క్లోరైడ్ అనేటటువంటి పదార్థాన్ని చల్లి ఎక్కడ పడితే అక్కడ వర్షించుకోవచ్చు అని మోడర్న్ సైన్స్ మద్రాసు లో కూడా 2-3 సార్లు చేశారు. కానీ అది ఎందుకు చేయమంటే, సిల్వర్ క్లోరైడ్ అంటే మీకు తెలుసు అనుకుంటా, వెండి, వెండితో చేసిన లవణం నీళ్ళకి ఎవరు ఖర్చు పెడతారు? నీళ్లు కురిపించడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, కనుక అది చేయటం లేదు. కానీ యజ్ఞ విధానంలో ఇదే విధానాన్ని అవలంబిస్తాం. ఈ విధానాన్ని మీరు చేసి చూడండి. యజ్ఞము ఫలితం ఎందుకు ఇవ్వదో చూద్దాం మనం, ఛాలెంజ్ చేద్దాం మనం. కానీ ఆ విధానాన్ని అర్థం చేసుకోండి. మురికి కాలంలోని నీళ్లు సూర్యుడి యొక్క స్పర్శ వల్ల మేఘాలుగా మారాయి, ఆకాశంలోకి వెళ్ళాయి. ఆకాశంలోకి వెళ్ళినటువంటి మేఘాలన్నీ ఏమవుతాయి, మెల్లిగా ఒక చోట చేరుతాయి. మిల్లిమిల్లిగా మేఘాలు చేరి 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 చాలా పెద్ద మేఘంగా ఏర్పడి కారు మేఘాలుగా ఏర్పడతాయి. కారు మేఘాలుగా ఏర్పడ్డాయంటే అందులో నీరు ఎక్కువైందని అర్థం. అంతకంటే ఇంకేంటే నీరు ఎక్కువ వచ్చేసరికి ఏమవుతుంది, అది దానంతటా అదే పురోటం మొదలు పెడుతుంది. అంచేత యజ్ఞం మనం ఎక్కడ చేయదలుచుకున్నాము, ఏది వర్షింప చేయదలుచుకున్నామో ఆ పదార్థం ముందు ఆకాశంలో ఉండాలి. రహస్యం అర్థం చేసుకోండి. ఈ కాలంలో రిజల్ట్ యజ్ఞాలు చేస్తున్నా రావటం లేదు అనేటటువంటి బ్లేమ్ ఒకటి ఉంది. రావు ఎలా వస్తాయి, మేఘంలో ఆకాశంలో మేఘాలు ఉంటే నీళ్లు వస్తాయి, వర్షం కురుస్తాయి. మేఘాలే లేవు ఆకాశంలో, వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది, కురవదు. అలాగే యజ్ఞ ఫలితాలు మీకు కావాలి అంటే ఏ ఆలోచనలు అవుతే యజ్ఞము ద్వారా మీరు కిందకి తింపాలనుకుంటున్నారో ముందు ఆ ఆలోచనలు అక్కడ ఆకాశంలో నిర్మించబడాలి. దాన్నే జపం అంటాం. 24,000 గాయత్రి మంత్రం జపం చేయాలి, 24,00,000 గాయత్రి మంత్ర జపం చేయాలి, 24 కోట్ల గాయత్రి మంత్ర జపం చేయాలి అని ఎందుకంటాము. ఇవంతా ఆలోచనలే కదా, వైబ్రేషన్సే కదా. మనం ఉచ్చారణ చేస్తూ ఉంటాం. ఏమని ఉచ్చారణ చేస్తూ ఉంటాం, ఆ సూర్య యొక్క కిరణాలు మమ్మల్ని సన్మార్గం వైపు తీసుకెళ్ళాలి, మా అజ్ఞానాన్ని తీసివేయాలి, మేమందరము కూడా సద్బుద్ధదాయకమైనటువంటి మార్గంలో వెళ్ళాలి. ఇదే కదా ఆలోచిస్తున్నాం మంత్రం అంటే. ఇదో 24 లక్షల సార్లు, 24 కోట్ల సార్లు మనం అన్నాం. ఏమైంది ఇప్పుడు, ఏ ఆలోచనలు లేనటువంటి ఆకాశంలో ఈ ఆలోచనలు వెళ్ళి చేరాయి. అంతేగా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాక్ మనం ఉచ్చారణ చేస్తే అది ఎక్కడ పోతున్నది, ఆకాశంలోకి పోతుంది. అది నాశనం అవుతుంది. మళ్ళా రష్యాలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, నెపోలియన్, అలెగ్జాండరు, వీళ్ళు వాయిస్ టేప్ చేద్దామని ఆకాశంలో వాళ్ళ వాయిస్లు ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయని. అదేవిధంగా మనం చేసినటువంటి మంత్రోచ్చారణ అంతా కూడా ఆకాశంలోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం యజ్ఞంలో, ఆ గాయత్రి మంత్రాన్ని నేతితో కలిపి వేస్తాం. సైన్స్ ప్రకారము వ్యాపరైజ్డ్ స్టేట్స్లో అంటే బాష్పీకృతమైనటువంటి స్థితిలో చాలా బరువుగా ఉండేది నేతి యొక్క బాష్పాలు. కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, బరువుగా ఉంటుంది ఈ నేతి యొక్క బాష్పాలు. మళ్ళా ఏ మంత్రంతో వేస్తున్నాం మనం, గాయత్రి మంత్రంతోనే వేస్తున్నాం మనం. గాయత్రి మంత్రంతో చాలా బరువుగా ఉండేటటువంటి ఆవుతుని పైకి పంపిస్తున్నాం. దానికంటే ఓ 5-6 నెలల ముందు నుంచి ఏం చేస్తున్నాం, వాతావరణంలో గాయత్రి మంత్ర తరంగాలను మనం పెట్టాం. ఏమవుతుంది, ఆ గాయత్రి మంత్ర తరంగాలు కిందకి దిగుతాయి. ఇది అసలు యజ్ఞ విధానం యొక్క లక్ష్యం. ఇది మీరు దేనికైనా ఉపయోగించుకోండి, ఇంకా మిగతా అడగకూడదు. మీరు ప్రతి ఇండివిజువల్ దాంట్లో దీప యజ్ఞాలు చేస్తున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వ్యక్తిగతమైనటువంటి ఉంటే దాన్ని ఇలాగే తిప్పుకోండి. ఏంటి ఎలా తిప్పుకోవాలి, మళ్ళా చెప్తాను, సూత్రం అర్థం చేసుకోండి. చాలా సింపుల్, ఇందులో రహస్యం ఏమీ లేదు. ఉన్న రహస్యం ఏంటి అంటే మీరు ఆలోచించారు, అంతే ఆలోచించారు, అంతకంటే ఇంకేం లేదు. అందులో ఉన్నటువంటి రహస్యము ఆకాశములో ఏ విధమైనటువంటి ఆలోచనలు మీరు నిర్మిస్తారో ఆ విధమైనటువంటి ఆలోచనలని ఆహుతిగా వేస్తే ఆ ఆలోచన కిందకి దిగుతుంది. రహస్యం అది. జన్మంజయుడికి కోపం వచ్చింది. ఉదాహరణ ఇస్తున్నాను నేను, మీ వ్యక్తిగత సమస్యలకు ఎలా ఉపయోగించుకుంటారు అన్నది ఒకవేళ మీకు డౌట్ ఉంటే రేపు అడగండి యజ్ఞం అయిన తర్వాత. జన్మంజయుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో తెలుసు కదా, జన్మంజయుడు అంటే ఎవరు చాలా మంది తెలియదేమో తెలుసా, పరీక్ష దేవుడు కొడుకు. జన్మంజయుడికి కోపం వస్తుంది, ఎందుకు, తన తాతని కొడుకు కొడుకు తన తాతని దర్శకుడు కాటేస్తాడు, సంతరిస్తాడు. కోపం వచ్చి సర్పయాగం మొదలెడతాడు. అసలు ప్రపంచంలో సర్పమే ఉండకూడదు, పో, ఒళ్ళు మండిపోయిందనమాట అతనికి. అంది ఇంకా యజ్ఞం మొదలెట్టాడు. ఒకరి తర్వాత ఒకళ్ళు ఆకాశం నుంచి సర్పాలు అలా కింద పడుతున్నాయి, తప్పించుకోలేకపోతున్నాయి. కాటేసింది ఎవరు? అసలు తక్షకుడు. ఇతనికి ఒళ్ళు మంటే అసలు ప్రపంచంలోనే సర్పాలు ఉండకూడదు అని సర్పయాగం చేస్తే, తక్షకుడికి ఇంద్రుడు చాలా మంచి ఫ్రెండ్, రక్షణ కోరాడు. స్వర్గలోకంలో వెళ్ళిపోతే ఇంద్రుడు అన్నాడు, నా సింహాసనాన్ని ఎవరు కదిలిస్తారు? అంచేత ఆ సింహాసనాన్ని నువ్వు చుట్టుకో, నా సింహాసనాన్ని కదిలించేవాడు ఎవడు లేదన్నాడు. కదిలించేవాడు ఎవడు లేదు అంటే ఇక్కడ కూర్చున్నాడుగా మహానుభావుడు, యజ్ఞం చేసేవాడు ఇంద్రులతో సహా తక్షకాయ స్వాహ అన్నాడు. తచ్చాడు. ఇప్పుడు అది మధ్యలో ఇంద్రుడు సింహాసనం కూడా ఉండదరికి సగం దారిలోకి వచ్చాక ఏదో నానా గందరగోళం జరిగింది. అది ఉదయం అది అదొక కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం వచ్చిందన్నమాట. అప్పుడు అప్పుడున్న ఋషులు వాళ్ళు అందరూ కలిసి దాన్ని సాల్వ్ చేశారు. కానీ అసలు శక్తి చెప్తున్నాను, యజ్ఞంలో ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే, కావలసినటువంటి పరిస్థితుల్ని మీరు ముందే ఆలోచించుకుని, సవ్యంగా ఆలోచించుకుని, పరిస్థితిని మీరు ఆలోచించుకోవాలి. మంచి జరగాలి అనకూడదు. మీకు ఏం కావాలి అనేది చాలా స్పష్టంగా ఆలోచించాలి. మీరు ఆ ఆలోచన స్వరూపానికి ఒక మూర్తి ఇచ్చి దాన్ని నిరంతరము ఆలోచించుకుంటూ, ఇంకా పర్వాలేదు ఆ ఆలోచన కిందకి దిగటానికి తగిన ఎనర్జీ దానికి వచ్చింది అని అనుకున్నప్పుడు ఈ యజ్ఞ విధానాన్ని ఉపయోగించుకుని ఆ ఆలోచనలతోనే స్వాహ అంటే ఆ ఆలోచన కిందకు దిగుతుంది. ఇది సైన్స్ దాని వెనకాలన్నది యజ్ఞము. ఈ మూడు విధానాలు గుర్తుంచుకోండి. రేపు జరిగేటటువంటి యజ్ఞంలో మీరు ప్రాక్టికల్ గా దాన్ని చూద్దరు కానీ మీరు అది ఎలా చేస్తాము అన్నది తర్వాత కార్యకర్తలు చెప్తారు. కానీ నేను చెప్పిన మూడు మీరు మాత్రమే ఆచరించకుండా ఇంటింటికి తీసుకెళ్ళండి. దీన్ని భారతీయ ఋషి జీవిత విధానం అన్నది కేవలం మన కోసమే కాదు, అది అందరికీ తెలియాలి. మొట్టమొదటిది శ్వాస. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు చేయగలపకండి, ప్రమాదం, కదలండి. కాళ్ళు చేతులు తిమ్మిరి వెక్కితే కదలండి, లేదు అంటే పచారాలు చేయండి. కానీ శ్వాస డీప్గా ఉండాలి, లోతుగా ఉండాలి. ఎప్పుడూ 24 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే కాదు, కానీ మనకు అలవాటు లేదు కనుక ప్రాక్టీస్ చేయండి. రెండోది గాయత్రి మంత్రోచ్చారణ చెప్పాను నేను. మినిమం 1 అవర్ వీలు ఉన్నవాళ్ళు, టైం లేదు అనకండి. గంటలు గంటలు వేస్ట్ చేస్తాం మనం. నేను కళ్ళారా చూస్తాను పెద్ద పెద్ద మహామహా చదువు చదివే స్టూడెంట్స్ కూడా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే టైం లేదు అనకండి, ఇష్టం లేదు అనండి, అది వేరే విషయం. ఇంకా భగవంతుని చేసేదేమి ఇష్టం లేకపోతే అంచేత రోజుకు ఒక గంట సేపు ఇందాక నేను చెప్పినట్టు గాయత్రి మంత్రాన్ని నాన్ బ్రేక్ బ్రేక్ లేకుండా ఉచ్చారణ చేయండి. వీలైతే 5-6 స్నేహితులు కలిసి చేయగలిగితే చాలా మంచిది. ఎందుకంటే ఒకళ్ళకి మూడు లేకపోతే ఇంకోళ్ళకి, ఇంకోళ్ళకి మూడు లేకపోతే ఇంకోటి చేస్తాం. లేకపోతే అరగంట పోయేది చేద్దాంలే, లేకపోతే టీవీలో ఈ ప్రోగ్రామ్ చేద్దాంలే అనుకుంటా మిల్లిమిల్లిగా అదేపు ఎల్లుండి అవుతుంది. అంచేత అలా కాకుండా నిరంతరము లోతుగా శ్వాస పీల్చుకోవటం, మినిమం 1 గంట గాయత్రి మంత్ర జపం చేయటం, ఆలోచించే విధానాన్ని నేర్చుకుని వీలోనే గాయత్రి యజ్ఞమే చేసుకుంటే శక్తి, సమృద్ధి, సద్భావనలు అవే కిందకి దిగుతాయి. కనుక వాతావరణం అంతా దాంతోనే బాగుంటుంది. ఒకవేళ ఇది కాకుండా మీకు విశేషంగా ఏదైనా అవసరం అయితే ముందు దాని గురించి ఆలోచించటం నేర్చుకోండి. దాని గురించి ఆలోచించడం నేర్చుకోవాలి అంటే దాని గురించి వర్రీ అవ్వటం కాదు. ఆర్థిక సమస్య వచ్చిందనుకోండి, ఆ ఆర్థిక సమస్య కావాల్సిన టార్గెట్ ఉంటుంది 5,000, 5,00,000, 6,00,000 ఉంటే మన దగ్గర ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని దానికి తగిన ఆలోచనలు ఆలోచిస్తూ 1 గంట టైం దానికి కేటాయించండి. ఇప్పుడు గాయత్రి మంత్రం ఎలా జపం చేస్తున్నాము, ఆ ఆలోచనకి దానికి తగిన టైం కేటాయించి 1-20 రోజులు 30 రోజులు మీరు అలా ఆలోచించిన తర్వాత ఈ ఆలోచన అయింది. చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదవటం లేదు, అల్లరి చేస్తున్నారు, నేనేం చేయలేను, వాళ్ళు అల్లరి ఆపడానికే ఏ ఎక్కువ విధానంలోనూ టెక్నిక్స్ లేవు, అల్లరి సంగతి నాకు తెలియదు కానీ చదువులో బాగా మార్పులు రావటం లేదు అనుకుంటే ఈ యాంగిల్లో ఆలోచించండి. గాయత్రి మంత్రం చేసుకుంటూ వాళ్ళ గురించి బాగా చదువుతున్నారు వాళ్ళు, బాగా చదువుతున్నారు వాళ్ళు అనుకుంటూ ఉండండి. అలాగే 20 రోజుల్లో 30 రోజుల్లో అనుకున్నాక యజ్ఞం చేయండి. రిజల్ట్స్ ఏమైనా వస్తే నాకు కబుల్ చేయండి. పది మందికి చెప్తాను నేను ఫలానా ఊళ్ళో అలా చేశారుగా ఇలా వచ్చింది అని. అనుకున్నట్టు రిజల్ట్స్ రాకపోతే కూడా ఉత్తరం రాయండి, ఎందుకు రాలేదో ఆలోచించడం. సైన్స్ లో కనెక్షన్స్ కరెక్ట్ గా లేకపోయినా కరెంట్ ఉన్నా రాకపోవచ్చు కనుక ఈ మూడు నేర్చుకోండి మీరు, శ్వాస, గాయత్రి మంత్రము, యజ్ఞము. ఈ మూడే కలిపితే సంపూర్ణంగా భారతీయ శాస్త్రము మొత్తము భారతీయ విశ్వవిధానము మీకు అర్థమైపోయినట్టే. శక్తి అవగాహన, ఆధ్యాత్మిక ఒకటే మార్గము అని అనుకుంటూ ఉండేవాడిని, కానీ ఈనాడు చిరంజీవులు చేసినటువంటి నాట్య ప్రదర్శనలో శక్తి అవతరణ మంత్రము శ్వాస కంటే బాగా నాట్యము ద్వారా దింపవచ్చు అని అర్థమైంది నాకు. యశోద యొక్క ఆ చిన్న కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమను ఎంత నేను మంత్ర జపం చేసినా యంత్ర శ్వాసను తీసుకున్న ఆ భావన ఆ ప్రకటీకరణలో మీకు అందజేయవలసినటువంటి అందజేసినటువంటి విధానము ఇంకో ద్వారా రాదు. అదేవిధంగా 2-3 చోట్ల నాకే భయం ఇచ్చింది, మరి మీకు ఎలా ఇచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ శక్తి స్వరూపాన్ని తను ప్రదర్శించినప్పుడు కొంచెం నాకు కూడా అమ్మో అనిపిస్తుంది. మంత్రం వల్ల సాధించలేనిది, శ్వాస వల్ల కూడా సాధించలేనిది కేవలము 2 నాట్య ప్రదర్శనలతో భావ భంగిమలతో సాధించగలిగారు కుమారు. అందుకే శివుణ్ణి నటరాజు అంటారేమో. ఆ నాట్యంలో దాంట్లో ఉన్నటువంటి ఆ విశిష్టతను గుర్తిస్తూ ఆధునిక విదేశీ శాస్త్రవేత్తలు బాడీ లాంగ్వేజ్ అని ఇప్పుడిప్పుడే కనిపెడుతున్నారు. సైన్స్ లో అభివృద్ధి ఉన్నటువంటి నేను ఆ బాడీ లాంగ్వేజ్ గురించి కూడా చాలా అధ్యయనం చేస్తూ శరీరం యొక్క హావభావాలతో శరీరం యొక్క కదలికలతో 10-15 మంది శత్రువులు ఒక వ్యక్తిని చుట్టబెట్టినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఆ 10-15 మంది శత్రువులు యొక్క శారీరక ముద్రలు శరీరాన్ని వాళ్ళు ఎలాగా సంచాలనం చేస్తున్నారో తెలుసుకుని ఎవరు ఎక్కువ హాని కలగజేయగలడో దాన్ని గుర్తించుకొని తద్వారా యుద్ధం చేయమని చెప్తున్నారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో. దాన్ని కరాటే అంటాం, ట్రాంపు అంటాం, రకరకాల పేర్లతో అంటున్నారు. కానీ ఆ బాడీ లాంగ్వేజ్ ని ఉపయోగించుకుని ఆ శరీరాన్ని ఉపయోగించుకుని ఇంద్రియాతీత స్థితిలోని భావాలను ఎలాగ మనము అనుభవంలోకి తెలుసుకుని వచ్చును అనేది భరత ముని తన నాట్యశాస్త్రంలో చెప్పాడు అని మన సంస్కృతి చెప్తూ ఉంటుంది. ఆ భావ ప్రకటన, ఆ భావ ప్రకటనకు మళ్ళీ చాలా ముఖ్యమైనది ఏంటి అంటే మళ్ళా మనం పొద్దున్న చెప్పుకున్నటువంటి శ్వాసలే. కోపంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి శ్వాస ప్రకటీకరణ, శాంతముగా భావ ప్రకటన చేయవలసినప్పుడు మనం చూపించినటువంటి శ్వాస. ఆ శ్వాసలోని మార్పు భావాలను మారుస్తుంది. భావాలను మార్చినటువంటి శ్వాస జీవితాలను మారుస్తుంది. ఇది మనం చెప్పుకుంటున్న విషయాన్ని ఇంకాస్త బాగా అవగాహన చేసి రేపు కేవలం యువకుల ద్వారా జరుపుకునేటటువంటి ఆ యజ్ఞ విధానంలో మీరు పాలు పంచుకోవడం కాదు, సక్రియ పాత్ర వహించాలి. పెద్దవాళ్ళు కూడా ఆ సక్రియ పాత్ర ఎలా వహించాలి, ఏమి చేయాలి అన్నది మనం ఈనాడు చర్చించుకుంటే రేపు పొద్దున్న మీ పాత్ర మీరు వహిస్తే పిల్లలు వాళ్ళ పాత్ర వాళ్ళు వహిస్తారు. భారతీయ జీవిత విధానంలో సంస్కారము అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మిగతా ఇతర ఏ దేశ చరిత్ర చూసినా, మిగతా ఏ దేశాలలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మనం చూసినా కూడా సంస్కారము అనేటటువంటి పదము మనకు వినిపించదు. సంస్కారాలు అనేటటువంటి పదం అలాగే ఇంకో రెండు పదాలు మనకి వినిపించవు. ఒకటి గురువు, రెండవది అవతారం. ఈ రెండు పదాలు, గురువు అనే పదము అవతారము అనే పదము మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప రేపు మనం యజ్ఞము ద్వారా జరుపుకునేటటువంటి సంస్కారాలు మనకు అర్థం కావు. కానీ ఈ సంస్కారాలు అర్థం చేసుకునే ముందు రెండు విషయాలు గుర్తుంచుకోండి. మీరు మనం చేసేటటువంటి అనేక తప్పులలో, చాలా భయంకరమైనటువంటి తప్పులలో ఒక తప్పు ఏంటి అంటే, మనం చేసేటటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఇతరుల ద్వారా చేయించడానికి అలవాటు పడుతున్నాము. మనము అందులో సక్రియంగా పాల్పంచుకోవటం లేదు. మా స్నేహితుడు ఒకతను గుంటూరులో ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేసుకుంటున్నాడు. రామకృష్ణ, నువ్వు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాను, గృహప్రవేశాన్ని తప్పనిసరిగా రావాలి వెళ్ళండి. 7 గంటలకు రమ్మన్నాడు. 6:45కి మా స్నేహితుడు ఫోన్ ఇంటికి వెళ్తే అతను ఇంకా నిద్ర లేదు. అతను నిద్ర లేదు. నేను ఏమయ్యా 7 గంటలకు రమ్మన్నాడు కదా సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని, నీలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అన్నట్టు నాకు అనలేదు. అక్కడ 7 గంటలకు రమ్మంటే 7 గంటలకు కాదయ్యా వెళ్ళాల్సింది, 9 గంటలకు వెళ్ళాలి. 9 గంటలకు వెళ్తే కూడా ఏంటి, మీరు ఎర్లీగా వెళ్ళినట్టు. 7 గంటలకు ప్రోగ్రామ్ ఎప్పుడైనా చెప్పబడితే 7 గంటలకు అసలు వెళ్ళలేకపోతే వాళ్ళు ఆశ్చర్యపై ముంచిపోతారు. మళ్ళా వాళ్ళని కూర్చొని మనం మేల్కొల్పాల్సి వస్తుంది. అంచేత మీరు అంటే సరైన ఎప్పుడో వెళ్ళాలే అని సరే నిండిగా అక్కడి ఇంటి నుంచి 8 గంటలకు బయలుదేరాను. మేమందరం కొలిస్తే 7 గంటలకు సత్యనారాయణ వ్రతం జరుపుతామని చెప్పి 8 గంటలకు ఒక కొలీగ్ ఇంటికి వచ్చి బయలుదేరాము. ఇంకో కొలీగ్ ఇంటికి వెళ్ళాం. మిల్లిగా 10:30కి చేరుకున్నాను. ఎవరి ఇంట్లో ఉంటే సత్యనారాయణ వ్రతానికి పొద్దున్న 7 గంటలకు రమ్మన్నారో ఆ ఇంటికి 10:30కి చేరుకున్నాను. ఆయన న్యూస్ పేపర్ చదువుకుంటూ కొడ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చూసావా, నేను చెప్పాను కదా నువ్వు తొందరపడి 7 గంటలకే వచ్చి చెప్తే అసలు తలుపులు కూడా పెడుతుండే కాదన్నాడు. సరే కసేపు కూర్చున్నాను అక్కడ. ఇలా అసలు మిగతా కుటుంబాలు వాళ్ళు అందరూ కూడా వచ్చారు. కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. 11:00 అయింది. నాకున్న బాధ ఏంటంటే ఆకలి. వ్రతం ఉంది కానీ ఏమి తీసుకోవడం పోటీ కదా అని మనుషులను కూడా తాగలేదు. 11:00 అయింది, కాఫీ టీ కూడా అవ్వటం లేదు. ఏమయ్యా నీ వ్రతం ఎప్పుడు మొదలెడతావు? అదేంటయ్యా వ్రతం మొదలెట్టించాగా అన్నది. నాకు అర్థం కాలేదు వ్రతం ఎప్పుడు మొదలెట్టాడు. అదేంటే నువ్వు న్యూస్ పేపర్ చదువుతున్నావు కదా, నీ భార్య నీతో పాటు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంది మా ఫ్రెండ్స్తో, మరి వ్రతం ఎక్కడ దొరుకుతుంది అంటే లోపలికి వెళ్ళి చూడు అని పూజారి పాపం కళ్ళలో తను కొనుక్కుంటూ ఇచ్చే ఆయన మాట్లాడడం ఇంకా లేదు. అక్కడ తనలో తను కొనుక్కుంటూ పూజలు చేసుకుంటూ అత్యంతలు వేసుకుంటూ మధ్యలో మాత్రం ఒక ఆట వస్తున్నాడు. ఒకటే ఒకటే నేను అదొక్కటే వినిపిస్తాను నాకు. చివరికి సత్యనారాయణ వ్రతం పూర్తయింది. ఇలాంటి వ్రతాలు వల్లే భారతదేశం తన సంస్కృతిని పూర్తిగా కోల్పోయింది. పూజ చేయవలసింది నేను, గృహప్రవేశం చేసుకుంటున్నది నేను, పూజ చేసేది మాత్రం పూజ. నాకు ఆకలిస్తూ ఉంటే ఇంకోటి భోజనం పెడితే సరిపోతుంది అనుకునేవాడు నేను అత్యాసం ఉండదు. నా గురువు ఇంకో పిల్లవాడు చదివిస్తే పర్వాలేదు అనుకునేది మనం చూడలేదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చేసరికి మాత్రము మనం అందరం ఒకటే. మన గురువు ఇంకోటి చేసిస్తే చాలు, మనం చేయాల్సిన అవసరం లేదు, అది అసంభవము. మీరు తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలన్నా బాగుపడాలంటే మీరు బాగుపడాలి. కానీ ఈ బాగుపడే ప్రక్రియలో ఇద్దరు వ్యక్తులు మీకు సహకారం చేయగలరు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లనే మనం గురువు అవతారం పొందుతూ ఉంటాం. ఇది మన అనుభవించాలి, అక్కడ మనం కనిపించదు. టీచరు, లెక్చరర్లు, ప్రొఫెసరు, ఈ కాలంలో గురువునే మాస్టర్స్ అని అంటూ ఉంటాం. కానీ ఏది చెప్పినా మన గురు పరంపరలో గురువు అనేటటువంటి పదానికి ఏ అర్థం ఇస్తాము మనం? ఆ అర్థం మాత్రం ఇంగ్లీష్ భాషలో రాదు. ఇంగ్లీష్ భాషలో ఆ అర్థాన్ని మనం ఇవ్వలేం కూడా. ఇది కాకుండా ఒక పదం ఉంది మన భారతదేశంలో, అవతరణ. స్వయముగా భగవంతుడే అవతరణ వచ్చినప్పుడు, మనము కదలనప్పుడు, మనము ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడినప్పుడు, స్వయముగా మానవ శరీరాన్ని ధరించి మనలో మనలోని వ్యక్తిగాన్ని తిరుగుతూ చేయవలసినటువంటి పని నేను చేస్తూ ఉంటాను అనేటువంటిది ఒక ప్రతిజ్ఞగా తెలుసుకుంటాం మనం. ఇట్ మస్ట్ హ్యాపన్. ఏ విధంగా సూర్యోదయము సూర్యాస్తమయము జరిగి తిరుగుతాయో అదే విధంగా యదా యదా ఈ ధర్మస్య గ్లానిం భవతి భారత అభ్యుత్నానం అధర్మస్య సదాత్మానం సుజానం. ఎప్పుడు ఎప్పుడో అనుభవం పెట్టేకపోతుందో, ఎప్పుడెప్పుడు పరిస్థితులు చేయదారిపోతాయో, ఎప్పుడెప్పుడు మానవ జాతి తనంతట తాను బయట పడలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో, అప్పుడప్పుడు సదాత్మానం సుజానం ఆ అవకాశాన్ని ఎవరు సృష్టించరు. ఒక పాత్ర ఉండవంటుంది. అందుకే యజ్ఞానికి అంత విశిష్టది ఇచ్చాం. కానీ సత్యనారాయణ వ్రతం ఏ విధంగా అయితే మనం చేయకుండా ఇతరులు చేత చేయిస్తూ, చివరికి సత్యనారాయణ వ్రతం అంటే ఏమిటో తెలియకుండా చేయాలంటే, యజ్ఞాలు కూడా ఇతరుల చేత చేయించటం వల్ల ఇది గురువు యొక్క విలువను అటు అవతారం యొక్క విలువను ఈ రెండింటికి మర్చిపోయాం మనం. ఈ రెండింటినీ మళ్ళా మనం తిరిగి తెలుసుకోవాలి అంటే ఈ యజ్ఞ విద్య యొక్క మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలు మీరు తెలుసుకోండి. ఎక్కడ ఎక్కడ ఈ మూడు విధమైనటువంటి లక్షణాలు జరుగుతాయో అక్కడ ఎక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. యజ్ఞం జరగడం అంటే చాలా అని చెప్పేసి ఇన్ని పండుగలు తీసుకొచ్చి ఇంత నేను చేసేయటం మాత్రమే కాదు, యజ్ఞం నడకాకగా చాలా అద్భుతమైనటువంటి ఒక వైజ్ఞానిక ప్రక్రియ ఉంది. ఆ వైజ్ఞానిక ప్రక్రియలోని రెండు భాగాలు ఇవాళ ఒకటి చెప్పాను నేను, నిన్న ఒకటి చెప్పాను, ఇవాళ ఒకటి చెప్పాను. శ్వాస ఒకటి, గాయత్రి మంత్రం ఒకటి. ఈ రెండింటినీ మీరు యజ్ఞ ప్రక్రియలో ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. శ్వాస ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి 14 సముదాయాలలో తిరుగుతుందో దాన్ని అర్థం లేదు అంటాం. దాన్ని మనం అర్థం చేసుకోండి. అర్థమే లేదు. ఈనాడు పరమ గురువుల కోరిక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దుష్ప్రవృత్తులన్నీ మారిపోయి మళ్లీ మంచి కాలంలో రావాలి అనేటటువంటిది జరగాలి అంటే అశ్వమేధ యజ్ఞంలో పరంపర జరగాలి. పరంపర అంటే అర్థం తెలుసుకున్నా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అలాగే అనేక అష్టమేధ విజ్ఞానం జరిగారు. కానీ ఉప్పునే అష్టమేధ విజ్ఞానం అంటే ఇంకా కనుగోలు తీసుకొచ్చి నెయ్యి పోసేసి మేము చేస్తాము కదా. శరీరంలో శ్వాసను ఉపయోగించుకోకుండా శరీరంలో శ్వాసను మీరు ఎక్కడికి పంపించుకోవాలో తెలియకుండా మీరు యజ్ఞం చేస్తాము అంటే అసలు యజ్ఞం చేయడానికి ఏమిటో తెలియదు అని దేవ సంస్థకు దిగ్విజయ యాత్ర అనే పుస్తకంలో పూర్తి గురుదేవుడు మొట్టమొదట వర్ణిస్తారు. శ్వాసను ఉపయోగించుకోకుండా శ్వాసను మన శరీరంలో ఎటువైపు పంపించుకుంటున్నామో అనేది తెలియకుండా యజ్ఞం చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. అంటే యజ్ఞం చేయవద్దని కాదు, యజ్ఞం యొక్క ఫలితాలు మీకు కావాలి అంటే యజ్ఞం గురించి వేదాలలో చెప్పిన ఫలితాలు మీకు కావాలి అంటే ఈ ప్రక్రియను కూడా జోడించాలి. శ్వాసతో పాటు యజ్ఞాన్ని జోడించేటటువంటి ప్రక్రియలో మొట్టమొదట మనం చేస్తున్నటువంటి ఈనాడు రేపు ఏంటండి, ఎప్పుడైనా సరే గాయత్రి తర్వాత చేసేటటువంటి యజ్ఞాలకు వేదాలలో ఉన్నటువంటి పేరు ఏంటి అంటే వాయు తేజీ యజ్ఞండి. ఉద్వేగంలో పూర్వకాలంలో ఇప్పుడు గాయత్రి తర్వాత చేస్తున్నటువంటి యజ్ఞాలు వాజపేయ యజ్ఞాలుగా భావించబడుతూ ఉంటాయి, చెప్పబడుతూ ఉంటాయి. 17 రోజులు పాటు చేయాల్సి వచ్చేది వాజపేయ యజ్ఞాలు, 17 మెట్లు కట్టాల్సి వచ్చేది. 17వ మెట్టు మీద సాటి ఒక వేదిక తయారు చేస్తే ఆ వేదిక మీద యజమానులు యజమానురాలు ఇద్దరు కూర్చుని ఋషుల యొక్క అధ్వర్యంలో ఈ రాజకీయ యజ్ఞం చేయాల్సి వచ్చింది 17 రోజుల పాటు. కానీ ఈ కాలంలో 17 రోజుల పాటు చేస్తే కంటిన్యూస్ గా సీఎస్గా పడితే 9 రోజుల కంటే ఎక్కువ సీఎస్కి ఉండడం అంతేక సీఎస్ పెట్టి మనము వాజపేయ యజ్ఞాన్ని చేసుకోలేము. మనం రెగ్యులర్ గా ఏ లెక్చర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే ఎండాకాలంలో కాస్త టైం దొరుకుతుంది. కానీ ఎండాకాలంలో వాజపేయ యజ్ఞం చేయాలి అంటే వాజపేయ యజ్ఞం యొక్క పూర్ణావతి కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకు వెయ్యాలి. ఊహించుకోండి 17 గంటలు కట్టుకుని పైన ఏజుకునేటువంటి ఆస్థాదనాలు ఇవ్వకుండా ఎండాకాలంలో మీరు యజ్ఞం చేయాలంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆవిడ సున్నతి తర్వాత 46 అయిపోతాం యజ్ఞానికి. అందువల్ల అలాంటి పరిస్థితి లేకుండా పూజ్య గురుదేవుడు ఆ యజ్ఞ విధానాన్ని 45 నిమిషాలు చూపించారు, తగ్గించారు ఆ పరిస్థితిని. 17 రోజులు పాటు చేయవలసినటువంటి యజ్ఞాన్ని 45 నిమిషాలకు తగ్గించారు. ఈ 45 నిమిషాల పాటు తగ్గించినటువంటి యజ్ఞ విధానంతో గురుదేవుడు మనతో ఆశించేటటువంటిది రేపు మనం చేయబోయేటటువంటిది ఏమిటి అంటే 16 రకాల సంస్కారాలు మనలో అభివృద్ధి చేసుకుంటా. ఈ 16 రకాల సంస్కారాలు మనలో అభివృద్ధి చేసుకోవటాన్ని షోడశీ విద్యాన్ని కూడా అంటాము. దీనినే షోడశోపచార పూజ అని కూడా అంటాం. ఈ షోడశోపచార పూజలో మనము పాఠ్యం సమర్పయాన్ని, అర్ఘ్యం సమర్పయాన్ని, వస్త్రం సమర్పయాన్ని, గంధం నిలేయాన్ని అనేటటువంటి మాటలు వాడతాం. ఇలా పొద్దున్నే నేను మీతో చెప్పాను, నేను సంస్కృతం మాటలు కాదు అని వేదాలలో ఉన్నటువంటి వైజ్ఞానికమైనటువంటి మాటలు. ఆ మాటలలో వాజపేయ యజ్ఞం చేస్తున్నప్పుడు, ఈ షోడశోపచార పూజలు చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవడానికి కావలసినటువంటి ఒక ప్రిన్సిపల్ నేను చెప్పి వివరిస్తాను. ఇవాళ రేపు యజ్ఞంలో దాని మీద కంటిన్యూ చేసుకోండి, ఇవాళ రాత్రి దాని గురించి అర్థం చేసుకోండి. షోడశోపచార పూజలో మొట్టమొదటి మనం దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసిన తర్వాత వాళ్ళ మంత్రం ఏమిటి, ఆవాహనం ఆవాహనం చేసిన తర్వాత ఆసనం సమర్పయాన్ని, ఆసనం సమర్పయాన్ని అంటే కుర్చీ వేస్తామని కాదు. మీరు ఏ కుర్చీలో కూర్చుంటే మీకు ఆసక్తి వస్తుంది, మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఏ కుర్చీలో కూర్చుంటారో అర్థం చేసుకోండి. రేపు వేదాలలో నాలుగు రకాలైనటువంటి కుర్చీలు వేయబడతాయి. రంగ, అధ్వర్యు, కోట, ఉద్గాత, నాలుగు ఆసనాలు ఉన్నాయి. ఏ దాంట్లోనే సరే అక్షమే నైక్యంలోనే కాదు వాజపేయ నైక్యంలో కూడా ఈ నాలుగు ఉంటాయి. మళ్ళీ ఆ నాలుగు చెప్తున్నాను వినండి. రత్న మొత్తం యజ్ఞ ప్రక్రియను పూర్తిగా అవగాహన చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఆ మొత్తం యజ్ఞము కరెక్ట్ గా జరగాలి. అందులో ఏ విధమైనటువంటి లోటు పాటు రాకుండా చూసుకోవలసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని బ్రహ్మగా అంటాం. అది ఇక్కడ ఎవరూ జరగదు కనుక మన గాయత్రి యజ్ఞాలన్నింటికీ కూడా బ్రహ్మగా ఒకే ఒక వ్యక్తి వ్యవహరించాడు. అది మన ఇండియాలో చూసుకునేటటువంటి దీప యజ్ఞాలు కావచ్చు, సంస్కారాలు చూసుకునేటటువంటి మామూలు సమగ్రతలు చేసుకునే యజ్ఞాలు కావచ్చు, సహస్రకుండి యజ్ఞాలు కావచ్చు, అక్షమేధ యజ్ఞాలు కావచ్చు, బ్రహ్మగా మాత్రము ఒకే వృత్తి యుగ్మం వర్తిస్తుంది. పూజ గురుదేవుడు, ఆయన సత్యమణి, బాల్య బ్రహ్మలు మనకి ఎప్పుడు కూడా ఇప్పటికే కాదు ఏనాటికి ఎప్పుడైనా ఈ భారతదేశంలో గాయత్రి మంత్ర ప్రయోగం జరుగుతూ ఉంటే బ్రహ్మగా వాళ్ళు తప్ప ఇంకోటల హక్కు ఉండదు. వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి అద్భుతమైనటువంటి మహానుభావులు. బ్రహ్మ తర్వాత మిగతా ముగ్గురు, ఈ మిగతా ముగ్గురు మీరు పోటీలు వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఈ మిగతా ముగ్గురులో ఉండేటటువంటి ఆసనాలలో ఆసనం సమర్పయాన్ని అనేటటువంటి మాట మీరు ఎప్పుడైతే వాడుతారో చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. స్టూడెంట్ మెచ్చులో కూర్చులో కూర్చుంటుంది, కాస్త కళలో అని పెట్టుకుని కొత్తగా వస్తున్నటువంటి స్టూడెంట్ ఏమనుకుంటారు, లెక్చరర్ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి లెక్చరర్ అనుకుంటారు. అడగరు మే కనుంటారంటారు. తర్వాత అసలు లెక్చరర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అన్నది సినిమాలో పరతో ఏదో చేస్తారు. కానీ అక్కడ ఆత్మ యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. వ్యక్తికి అర్హత ఉన్నా లేకపోయినా ఈనాడు కూడా మనం ఏం చేస్తాం, వాడు ఏ ఆసనం మీద కూర్చుంటే ఆ ఆసనం యొక్క సామర్థ్యాన్ని వాళ్ళకి చెప్తాం. ఒక మనిషి ప్రిన్సిపాల్ గా ఉంటాడు, కుర్చీలో కూర్చుంటాడు, ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎవరు ప్రకృతి వల్ల ఆయన చేసినా చేయకపోయినా ఆయన సంతకం ఉంటే తప్ప అక్కడ పని జరగదు. ఆసనం రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయిపోయి నేను ఆ కుర్చీలో కూర్చుంటాను అంటే పరిపూర్ణ ఆ కుర్చీ పోయింది కనుక అంతగా ఆసనం సమర్పయాన్ని అయితే మాస్టర్ ధర్మాసనం మీద మీరు కూర్చోవాలా, వ్యాధనాసనం మీద కూర్చోవాలా అని అడగండి. ఆసనము అనేది మీ మానసిక స్థాయిని పెరుగుతుంది. ప్రిన్సిపాల్ యొక్క ఆసనము ప్రిన్సిపాల్ యొక్క శరీరాన్ని తెలపదు, ప్రిన్సిపాల్ యొక్క మానసిక స్థాయిని పెరుగుతుంది. అందువల్లే పుత్రకాంక్షి యజ్ఞం చేయాల్సి వచ్చినప్పుడు, బ్రహ్మ యొక్క ఆసనం కావాల్సి వచ్చినప్పుడు పుత్రకాంక్షి యజ్ఞానికి స్వయంగా వశిష్ఠుడు అక్కడున్నాడు. 1,25,00,000 గాయత్రి మంత్ర జపాన్ని సిద్ధి చేసుకున్నటువంటి వ్యక్తిని వశిష్ఠుడు అని పిలుస్తాము. స్వయంగా వశిష్ఠుడు చతురుడికి గురువుగా ఉన్నప్పటికీ కూడా పుత్రకాంక్షి యజ్ఞానికి మీరు బ్రహ్మగా ఉండలేము అన్నాడు. నాకు ఆ ఆసనం లేదు, నాకు ఆ స్థాయి లేదు అన్నాడు. ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని వెతికి పట్టుదొచ్చిన తర్వాతే ఆ యజ్ఞం జరిగింది. ఈ యజ్ఞము ఆ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి యజ్ఞము ఆ వ్యక్తుల యొక్క సంరక్షణలో జరగాలి. మన అందరి అదృష్టం ఏంటి అంటే 2025వ సంవత్సరం వరకు కూడా గాయత్రి అనే పేరుతో మీరు ఏమి చేస్తున్నా కూడా అద్భుతమైనటువంటి సంరక్షణ మీకు నిరంతరం లభిస్తూ ఉంటుంది. పూర్తి గురుదేవుడు యొక్క సంరక్షణ నిరంతరం లభిస్తుంది అనే హామీ ఇచ్చిందని విద్యారాయుడు అంతటా మన యజ్ఞానికి సంరక్షణ గురించి అవసరపడటం లేదు. మనకి దేని గురించి అవసరపడాలి, నవరత్న ఒకటి బాగుంది, బయట నుంచి ఏ విధమైనటువంటి విఘ్నాలు అవి రాకుండా ఉండటానికి బాగానే ఉంటుంది తప్ప మనము రేపు సంస్కారాలు చేయగలుగుతున్నాం. పుంపర్మ సంస్కారం నుంచి శరీరాన్ని చివరికి అగ్నిలో ఇచ్చేంత వరకు ఈ సలహాలు కూడా భారతీయ ఆధ్యాత్మిక దృష్టిలో సంస్కారాలే. ఈ సంస్కారాలలో ముఖ్యంగా గురుదేవులు చెప్పేటటువంటి సంస్కారాలు మీకు మీరందరూ చేయించుకోండి అని చెప్తూ ఉంటారు. రోజు పుట్టిన రోజు సంస్కారం, ఒకటి పుట్టినరోజు సంస్కారాలు, రెండవది వివాహరోజు సంస్కారాలు. పుట్టినరోజు సంస్కారంలో ఈ నెలలో పుట్టింది ఎవరైనా కూడా రేపు పుట్టినరోజు సంస్కారం చేయించుకోవచ్చు. ఇంకేంటే గాయత్రి మంత్రోపాసకులందరూ కూడా సూర్యుడు యొక్క ఉపాసకులు కనుక సూర్యుడు ఈ నెలలో ఉంటాడు కనుక ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల ఈ నెలలో వాళ్ళు పుట్టినరోజు సంస్కారం చేయించుకోవచ్చు. ఈ సంస్కారాలు చేయించటంలో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనం కోరుకున్నదేమిటో మారుతున్నదేమిటో. పుట్టినరోజు నాడు సంస్కారం చేయించేటటువంటి వ్యక్తులకు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి పంచతత్వాలు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఆశామాసిగా వచ్చి న్యూస్ పేపర్లు జరుగుతూ లోపల సత్యనారాయణ వ్రతం జరుగుతోంది అనే భావనతో రాకండి. మీరు ఇక్కడ వచ్చారంటే మీరు చేయాల్సి వస్తుంది యజ్ఞం, మీలో ఆ మార్పులు రావాలి. పుట్టినరోజు సంస్కారం తీసుకుంటున్నటువంటి వ్యక్తికి ఈ సంవత్సరం మొత్తం మీద తనలో ఉన్నటువంటి 5 తత్వాల మీద ఆధిపత్యం సాధించడానికి కావలసినటువంటి మార్గదర్శనం ఇవ్వబడుతుంది. వివాహమైన సంస్కారం చేసుకుంటున్నటువంటి వ్యక్తులకు 2 ఆత్మలు ఎలా కలుగుతాయో, ఆత్మస్థాయిలో జీవించడం ఎలాగా అనేటటువంటి సంస్కారము నేర్చుకోబడుతుంది. విద్యారంభ సంస్కారం కూడా ఉన్నట్టు చెప్పారు ఎవరు. ఇంకా ఆ విద్యారంభ సంస్కారంలో ఏం చేయించబడుతుందో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. విద్య అనేది ఈ కాలంలో తిండికి మాత్రమే ఉపయోగపడేది అనేటటువంటి ఒక భ్రమ ఏర్పడింది. అంతేత విద్య ఏది గొప్ప విద్య అంటే ఏ విద్య అయితే డబ్బు ఎక్కువ సంపాదించగలదో ఆ విద్య చాలా గొప్పది అనుకుంటున్నాం మనం. ఆ విద్య కాకుండా అసలైనటువంటి సుఖమైన విద్య ఏ విద్యను నేర్చుకుని మనం అందరం కూడా అక్షర స్వరూపం అయిపోతాము, ఆత్మజ్ఞానం అయిపోవటానికి కావలసినటువంటి విద్య ఆ విద్యారంభ సంస్కారము నేర్పించబడుతుంది. ఇది కాకుండా కుంభ సంస్కారం అనేది ఉంది. తల్లి గర్భంలో శిశువు ఉండగానే మీరు ఏ విధమైనటువంటి శిశువుని కనాలనుకుంటున్నారో ఆ విధమైనటువంటి శిశువును కనవచ్చును. కంప్యూటర్ ఎక్స్పర్ట్ కావాలా, మీకు మెడికల్ ఎక్స్పర్ట్ కావాలా, లాయర్ అవ్వాలా, వాడిలో ఏ విధమైనటువంటి గుణాలు ఉండాలి అనేది మీరు కుంతోన సంస్కారంలోనే నిర్ణయించుకుని కలిగినటువంటి పిల్లవాడులో ఆ జ్ఞానము ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అయిన తర్వాత వాడిని అనవసరంగా సాగుబడి ఎంసెట్ ఎగ్జామినేషన్స్ లాస్ట్ ఎగ్జామినేషన్స్ రాయించడం లేదు. కుంతోన సంస్కారాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే గర్భస్థ శిశువులోనే మీకు ఆ శిశువుకి ఏ విధమైనటువంటి గుణగణాలు కావాలో ఆ విధమైనటువంటి గుణగణాలను పెంపొందించేటటువంటి విధి విధానం కూడా తయారుపడుతుంది. కానీ ఇవాళ పొద్దున్నే చెప్పాను, నిన్న చెప్పాను, నేను శ్వాసను మార్చుకోవాలి అంటే నా మాటను వింటూ కూడా శ్వాసను మార్చుకోండి అంటే మర్చిపోతున్నాను. అలాగే కుంసాను సంస్కారం చేసుకున్న తర్వాత ఆ సంస్కారాన్ని ప్రాక్టీస్ లో మీరు పెట్టుకోకపోతే ఏం లాభం ఉండదు. ఇక్కడ నుంచి ఆ సంస్కారవంతులై మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సంస్కారాన్ని ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కుంతోన సంస్కారం జరిగితే విద్యారంభ సంస్కారం జరిగితే పుట్టినరోజు సంస్కారం జరిగితే ఆ సంస్కారం ఒక్కడితో ఆగిపోకూడదు. మీరు ఆ సంస్కారాన్ని ఆచరణలో కల్పించాలి. ఆ విధమైనటువంటి మార్పులు చేతులు చేయటానికి కావలసినటువంటి ఏ విధమైనటువంటి విధి విధానం ఉన్నదో రేపు మీకు మా జాగ్రత్త తరువాత ఎవరు చెప్పబోతున్నారు? అందరూ వారు వారు చెప్తారు. దాన్ని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటమే కాకుండా ఈ సంస్కారాలలో సమాజానికి కూడా చాలా పెద్ద పాత్ర ఉంది. ఉదాహరణకి అన్నప్రాసన సంస్కారం చేయిస్తాం మనం. మన ఋషులు చెప్పినటువంటి అన్నప్రాసన సంస్కారానికి ఈనాడు అన్నప్రాసన సంస్కారానికి ఉన్నటువంటి తేడా మీరు అర్థం చేసుకుంటే రేపు జరగబోయేటువంటి ఆ విద్య విధానంలో సంస్కారాలకి ఎటువంటి తేడా ఊహించుకుని మీరు రావచ్చో తెలుస్తుంది. పుంసాము సంస్కారం చేసుకున్నటువంటి స్త్రీ తను ఏ విధమైనటువంటి మానసిక శక్తులు ఏ విధమైనటువంటి శారీరక శక్తులు కలిగినటువంటి సంతానాన్ని కావాలో కలిగిన తర్వాత మిగతా రెండు సంస్కారాలు జరుగుతాయి. అందులో జరిగిన తర్వాత అన్నప్రాసన సంస్కారం జరుగుతుంది. ఈ అన్నప్రాసన సంస్కారంలో జరగాల్సింది ఏంటి అంటే ఎటువంటి ఆహారం మనము తీసుకుంటాము అటువంటి మనస్సు ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ విషయాన్ని మర్చిపోయాం కానీ పివి నరసింహారావు గారి వంటవాడు పివి నరసింహారావు ఆహారపు అలవాట్లను బయటపెట్టాడు. కాకపోతే పడింది గుర్తుందా? ఏం చేశారు? తీసుకొచ్చారు ఉద్యోగం. కారణం ఏంటి అంటే సైకాలజీ తెలుసుకున్నటువంటి వ్యక్తులు, మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు మనిషి యొక్క ఆహారపు అలవాట్లను బట్టి మనసును మార్చేయవచ్చు. పిల్లలు అల్లరి చేస్తారు, వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేస్తారు. పిల్లలు అల్లరి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అన్నాన్ని మార్చివేసి పిల్లవాడిని పెట్టేటటువంటి భోజనంలో మార్పు తీసుకువచ్చి పిల్లవాడిలో ఉన్నటువంటి అల్లర్ని మార్చివేయవచ్చు. అల్లర్ని మాత్రమే కాదు, అన్నప్రాసన సంస్కారం ద్వారా ఆ పిల్లవాడు ఆరోగ్యంలో ఆరోగ్యం చేస్తామని సంస్కారము. ఆ పిల్లవాడు వైజ్ఞానికుడు అవ్వాలి అనుకుంటే వాడికి ఏ విధమైనటువంటి ఆహారం ఇవ్వాలి. ఆ పిల్లవాడిని మీరు రాజనీతిజ్ఞ దురంధోడు చేయాలి అంటే ఏమి చేయాలి తెలియజేస్తుంది. చాణక్యుడు చంద్రగుప్తుని ఏ వయసులో పట్టుకున్నాడో తెలుస్తారా మీకు? చంద్రగుప్తుడికి అప్పటికింకా ఒడిగవలే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లవాళ్లతో ఆడుకుంటూ పట్టుకున్నాడు. అతను పెట్టుకుని సంస్కారం ఉంటుంది చేశాడు. ఆహారంలో మార్చాడు, తిండిలో మార్చాడు, విద్యలో మార్చాడు. అంతేకాదు మీ పిల్లలందరినీ కూడా ఈ అన్నప్రాసన సంస్కార విధానం, మీరు అన్నప్రాసన సంస్కారం చేసుకున్న రోజే విషయాన్ని పాటించారు. మీరు ఆహారాన్ని మార్చగలిగితే మనస్సును మార్చేయవచ్చు. ఎలాంటి ఆహారం తింటామో అలాంటి మనస్సే ఏర్పడుతుంది అని ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మన ఋషులైతే ఖచ్చితంగా బల్ల బదులు కొట్టేసి మరీ చెప్తున్నారు. ఎన్ని బల్లలు బదులు కొట్టారో వాడి విషయాన్ని చెప్పడానికి, కానీ వాళ్ళైతే బల్లలు బదులు కొడుతున్నారు తప్ప మనకి ఇది ఎక్కడం లేదు. కానీ ఇప్పుడు ఎక్కించుకుంటది ఆహారంలోని మార్పు సాత్విక ఆహారమా రాజసిక ఆహారమా సామసిక ఆహారమా అనేటువంటి గ్రామాలు ఉండకండి. సాత్విక ఆహారము అందరికీ అవసరం లేదు. ఎవరికి ఏ విధమైనటువంటి ఆహారం కావాలో ఆ విధమైనటువంటి ఆహారం తీసుకోండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్ట కర్మస్సు యుక్త స్వప్నాల బోధస్య యోగో భవతి దుఃఖ. యోగం చేయడానికి కేవలము సాత్విక ఆహారమే తీసుకుంటే యోగం అవుతుంది. యోగం చేయడానికి కావలసినటువంటి మీకు ఎటువంటి మనస్సు ఉండాలో అటువంటి ఆహారం తీసుకోండి. పుట్టలాద ఋషి గురించి చెప్తూ ఉంటాం మనం. ఆహార కల్పం గురించి చాలా సాధన చేసినటువంటి వ్యక్తి పుట్టలాద ఋషి. అతనితో అతని పుత్రుడు రూపాదను చూపుతాడు కొడుకు. ఇంత నువ్వు చెప్తావు అనవసరంగా ఆహారవంత ఇదంతా నేను ఆత్మజ్ఞానాన్ని పొందాను, నేను ఈ ఆహారం సంగతి నాకెందుకు కావాలని చూడు అని అంత చెప్తాడు. తన ఆధ్యాత్మిక సాధన పరంపర అంతా కూడా పిప్పలాదుడికి యొక్క కొడుకు పిప్పలాదుడికి అలాగా అవుతూ పరిచేతం. ఇదే వృత్తులు తర్వాత నేను 20 రోజులు 30 రోజుల తర్వాత అడుగుతాను, నువ్వు చెప్పగలవా అంటాడు. దానికి వండి వృత్తులు కాదుగా చెప్పేసి నా అనుభవంతో నేను చెప్తున్నాను, నేను అంటే దానికి వండి చెప్తాను అంటాడు. 20 రోజులు అతను ఏ ఆహారం ఇవ్వడు, చెప్ప మాట్లాడతాడు తండ్రి. మనసులో ఏముండదు ఖాళీ, మళ్ళా ఆహారం పెట్టుకుంటూ వస్తే మళ్ళా జాగ్రత్త పెరుగుతుంది. ఆకలిగా ఉండి తిండి లేని వాడు మనసులో ఏమి ఉండదు, ఉండేది ఒకటే ఆకలి. అంచేత అంత పెద్ద పిప్పలాదుని యొక్క రుచి కూడా ఆహారంలో మార్పు తీసుకొస్తే తన వేదాల యొక్క రుచిని మారిపోయే మనము కూడా వేద సంస్కృతిని ఎందుకు ఈనాడు మర్చిపోతున్నాము అంటే మన ఆహారపు అలవాట్లు వేద సంస్కృతి అంటే ఏంటో తెలియని వాళ్ళ ఆహారపు అలవాట్లతో మార్చుకున్నాం. మనం చెప్పిన మళ్ళా జాగ్రత్తగా మీరు గుర్తు చేసుకుంటే మీ జీవితాలలో కూడా ఈ సంస్కారము అన్నప్రాసన సంస్కారం అనేది ఆరో నెలలోనే జరగవచ్చు, జరగాల్సిన పనులు ఎప్పుడు చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు మనం ఆహారపు అలవాటు మార్చుకోవచ్చు. ఈనాడు మనం ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ సంస్కారం, డైనింగ్ టేబుల్ ఒకటే, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఏ ఆహారం తింటున్నామో దాన్ని ఆలోచించుకోండి. వేద సంస్కారం, వేదాలు అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారో ఆ ఆహారం తీసుకోవడం చాలా గొప్ప అనుకుంటున్నాం. కనుక మనకి మనస్సులలో ఆ వేద సంస్కృతి ప్రతిబింబించటం లేదు. అందువల్ల ఎటువంటి మార్పులు మన ఆహారంలో తీసుకురావాలో అది అన్నప్రాసన సంస్కారంలో, ఇలా రకరకాల సంస్కారంలో మన యువకులు మన భారతీయ ఋషి పరంపరను తిరిగి ఎలా పునరుద్ధరించబోతున్నారో మీకు చూద్దాం. మనం వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళు మనకి ఏదైనా పని అప్పచెప్తే చేస్తాం. మీ మీద ఉంది ఆ బాధ్యత, మాకు పని అప్పచెప్పటం మా అంతట మేము పని చేయం, మీరు చెప్పారు మాకు పని, కానీ అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి ఒక ఆవేదన మనలో ఉంటే అన్ని పనులు సగంగా జరుగుతాయి. కనుక స్వతంత్ర శివమంతు నిత్యం లోకాశమస్తాభవంతు కాలే వర్షత పరిజన్య పృథ్వీ సత్యశాలిని దేశోయం శోభరహితో శ్వాస పట్టుకోకండి. దీంట్లో బ్రీదింగ్